Bapa, bawa mana suci. Ini, ia agni ke lakshanalu, ia agni ke na ini mood lakshanalu utai. Ini mood lakshanalu kali ke unna prapanchanu unna manusia. Dini ke na mood lakshanalu utai. Dini ke na, mana Kristus logora manusia skute alkali, acid, salt, mood division. Lasa metals, non metals, metalloids. అందులో మన సబ్ డివిజన్స్ మనం ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ ముఖ్యమైన మేజర్ డివిజన్స్ కనుక మనం చూసుకుంటే మూడే చేసుకుంటూ ఉంటాం దేనికైనా. అలాగే మన గుణాలను కూడా మనం చూసుకుంటే ఎన్నో రకాల గుణాలు మంచి కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ గుణాలని మళ్ళా సత్వరజస్తమ గుణాలు మూడుగానే విభజిస్తూ ఉంటాం. ఇక త్రీ డైమెన్షనల్ వరల్డ్ అన్న పేరు అందుకు వచ్చింది. దీనికి త్రీ డైమెన్షన్స్ అంటే మూడు ఆయామి, మూడు రకాలుగానే మనం చేయగలంటారు. నాలుగో రకం చేయాలి అంటే మీరు స్థూల జగత్తు నుంచి దాటాలి. సాధన మొత్తం కూడా స్థూల జగత్తు నుంచి దాటే ప్రక్రియ. స్థూల జగత్తును ఉపయోగించుకోకుండా స్థూల జగత్తులో ఉంటూ స్థూల జగత్తులో లేనటువంటి సాధన మనం చేయడానికి ప్రయత్నం చేయడానికి అగ్ని యొక్క ముఖ్య లక్షణం మనం చూసుకుంటే స్థూల జగత్తులో ప్రతి వ్యక్తి కూడా గురుత్వాకర్షణ శక్తికి లోనే ఉంటుంది. ఏదైనా సరే మనం పైవైపు వెళ్ళదు, స్వాభావికంగా కింద వైపు వెళ్తూ ఉంటుంది. ఒక నిప్పు మీరు అతిపుల్ల గీచి దాన్ని కింద వైపు పెట్టినా నిప్పు మాత్రం పైవైపు వెళ్తుంది. యాంటీ గ్రావిటీ. అసలు యాంటీ గ్రావిటీ అంటే ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అసలు గురుత్వాకర్షణ నియమాన్ని మీరు అధిగమించదలుచుకుంటే ఈ ఫ్లోటింగ్ అనేది ధ్యానంలో వాళ్ళు ఉపయోగి ఆత్మగతిలో వాళ్ళు తేలుతూ ఉంటారు, అది ఉంటారు, అవంతా కూడా ఈ శరీరంలో ఉన్నటువంటి అగ్నిని ఉపయోగించుకునేటటువంటి టెక్నిక్స్ ఏమంటా. ఇంకేంటంటే అగ్నికి ఆ లక్షణం ఉందని కింద వైపుకి వెళ్ళదు, అది ఎప్పుడు కూడా పైవైపు వెళ్తూ ఉంటుంది. దాని తర్వాత ప్రపంచంలో ఉండే ఇంకో ప్రతి వస్తువు యొక్క లక్షణం ఏంటి అంటే అందులోంచి ఏదైనా కొంచెం మనం తీసి పెరుగుతూ ఉంటుంది. కలుపుతూ ఉంటే పెరుగుతూ ఉంటుంది. కానీ అగ్నిలో కలిపినా తీసేసినా దాని శక్తిలో పెద్ద తేడా ఏం కాదు. పూర్ణమద పూర్ణమిద పూర్ణాపూర్ణముదచ్చితే అనే శ్లోకానికి పూర్తిగా అగ్నితత్వాన్ని మనం పూర్తిగా ఆపాదించవచ్చు. అంచేత అగ్నిని, ఆ తేజస్సుని ఈ మూడు రకాలు మనం ఆపాదించుకుంటూ స్థూల జగత్తులో ఉన్నటువంటి అగ్ని పావక అగ్ని ఎక్కించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. గ్యాస్ బర్నర్ని మనం ఎక్కువ చేయొచ్చు, తక్కువ చేయొచ్చు. బహుమాన అగ్ని మన చేతిలో లేదు, ఒక శక్తి ఉంది. ఆ శక్తి అనేక విధాలుగా వర్ధిల్లుతూ ఉంటుంది. ఆ వర్ధిల్లేటటువంటి ఆస్పెక్ట్, ఆ వర్ధిల్లేటటువంటి శక్తిని మనం మార్చలేము. శుచి అనేసరికల్లా ఏమవుతుంది, ప్యూరిటీకి వెళ్ళిపోతాం. ఆ ప్యూరిటీకి వెళ్ళిపోతూ శ్రీ సూక్తంలో నిన్న మనం చెప్పుకుంటూ ఆ శుచి అనే పదానికి అర్థం చేసుకుంటూ హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్సజాం చంద్రాం హిరణ్మయీ లక్ష్మీ జాతవేదో మావ అనే మాట అగ్నికి ఉపయోగిస్తూ ఉంటాం. ఈ జాతవేద అనే పదానికి అర్థం మనకి తెలిస్తే అగ్ని యొక్క ఇంకో లక్షణం మనకు బోధపడుతుంది. జాతవేద అంటే పుట్టుకతోనే అన్ని తెలుసుకున్నవాడు అని, వాడేం చదవక్కర్లే, పుట్టగానే అన్ని తెలిసిపోతూ ఉంటాయి. అంటే ఏంటి, సర్వజ్ఞానము మీలోనే ఉన్నాయి పుట్టినప్పటి దగ్గర నుంచి. దాన్ని మీరు స్మృతి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప మీరు విశేషమైన సాధన చేయట్లేదు అనే మాట చెప్పడానికి కారణం ఏంటి అంటే ఈ శుచి అనేటటువంటి స్థాయిలో కనుక వెళ్తే అన్ని జ్ఞానానికి సోర్స్ అదే, సర్వజ్ఞత్వం అనే స్థితి అదే అన్నమాట. ఈ సర్వజ్ఞత్వాన్ని పొందటానికి ఇది మొదటి నుంచి ఉండి సర్వజ్ఞత్వం స్థితిలో జాతవేద స్థాయిలో ఉంటే, జాతవేద అంటే మీరు కొంత అర్థం చేసుకోవాలి, ఇప్పటి నుంచి జాతవేద అన్న పదం మనం ఎప్పుడైనా వాడితే అర్థం ఏంటంటే పుట్టుక నుంచి అన్నీ తెలుసున్నటువంటి స్థాయి. పుట్టుక నుంచి అన్నీ తెలుసున్న స్థాయిలో ఉన్నటువంటి వేదాన్ని మీరు ఎవరు రాసినట్టు, పుట్టుకతోనే అంతా తెలిసిపోతే మరి ఆ వేద జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చినట్టు వాళ్ళకి అంచేత ఆ వేదాన్ని అపౌరుషయాలు అన్నారు. మనిషి ద్వారా రాలేదు, అది ఎప్పుడో ప్రకృతిలో ఉంది, ప్రకృతి నుంచి బయటికి వస్తూ ఉంటుంది. ప్రకృతిలో ఉండేదైతే ప్రకృతి యొక్క నియమాలు ప్రకృతిలో ఉంటాయి. ఈ ప్రకృతి నియమాల యొక్క క్రోడీకరణలో ఆ థర్డ్ వేవ్ గురించి మాట్లాడుకుంటూ మొదటికి మనం చెప్పుకున్నది అగ్ని ఉపయోగించుకోవటం. ఆ అగ్ని ఉపయోగించుకోవటంలో మూడు రకాల అగ్నిలో ఒకటి ఉన్నది ఉపయోగించుకోవటం పావక, లేనిది సృష్టించుకుని ఉపయోగించుకోవటం పవమాన. ఉన్నదానంతటికి కూడా శుద్ధ చైతన్య సత్వంగా ప్యూరిఫైడ్ మ్యాటర్గా, అంటే అంత ఇంప్యూరిటీ అంటే గాడ్ ప్లస్ ఇంప్యూరిటీ మ్యాన్, మ్యాన్ మైనస్ ఇంప్యూరిటీ గాడ్, ఇంకా ఈక్వేషన్. అంచేత ఈ శుచి అనేది ఎప్పుడైతే మనకి వచ్చేస్తుందో, మనలో ఉన్నటువంటి దేవత్వం ఎప్పుడైతే ప్రస్ఫుటితమవుతుందో, అప్పుడు ఇంకా సాధన చేసేదేమీ లేదు. నేనే అది అనే భావన అర్థం అవుతుంది. అద్వైత పరంగా ఉన్నటువంటి భావన, ఆ భావన అర్థం చేసుకోవటమే శుచి అనేటటువంటి అగ్నిదీక్ష. దాన్ని అగ్నిదీక్ష అన్నది పామాల దాని పెట్టారు కనుక దాన్ని అగ్నిదీక్ష అనుకుంటే మనం బ్రహ్మదీక్ష అంటూ ఉంటాం. సర్వ అన్ని చోట్ల ఉన్నటువంటి శక్తిని మనం ఏ విధంగా ఉపయోగపాదిస్తున్నాము అనే దాన్ని చెప్పుకుంటూ ఈ ఋషులు ఈ అగ్నితత్వాన్ని ప్రపంచానికి బోధ చేయాలి, ప్రపంచానికి చెప్పాలి అని చెప్పుకుంటూ వస్తూ ఉంటే ఇంకో రహస్యాన్ని ఉపయోగించుకోవాల్సి వచ్చింది. ప్రకృతిలో రహస్యాన్ని, ప్రకృతిలో ఉన్నటువంటి మనం ఉపయోగించుకునేటటువంటిది, జంతువులు ఉపయోగించుకున్నటువంటి ఇంకొక విషయం ఏంటి, అగ్ని జంతువులు ఉపయోగించుకోలేదు, అలాగే జంతువులు ఉపయోగించుకోలేదు అనుకోండి కాలం. మనిషి తప్ప ఇంకా ఏ జంతువుకి ప్రపంచంలో ఉన్నటువంటి 84 లక్షల జీవకోటి సముదాయం ఉంది. జీవకోటి సముదాయం అంటే మానవ జాతి మొత్తం ఒక జీవం, అలాంటి వెరైటీస్. 84 లక్షల జీవకోటిలో 83,99,999,999 జీవకోటికి కాలం అక్కర్లేదు. అసలు కాలంతో పని లేదు, వాటికి గడియారాలు లేవు, క్యాలెండర్స్ లేవు, ఏమి లేదు, హాయిగా బతికేస్తున్నాయి. ఈ కాలం అనేటటువంటి పరిస్థితిని మనిషి మళ్ళా ఉపయోగించుకోవటం నేర్చుకుంటున్నాడు. ఈ కాలం పరిమితిలో మనిషి ఉపయోగించుకోవటం నేర్చుకోవటానికి ఆధారమైనటువంటి బేసిస్ ఏంటి అంటే గతి, మోషన్, మూమెంట్. మూమెంట్ ఉంటే తప్ప కాలం మనకి లెక్కలోకి తెలియదు. ఒక లిఫ్ట్ బెటర్ షోడచ కాళ్ళ కంటే ఈజీ కూడా మనకి, అంటే పంచేంద్రియాన్ని లోపలికి తీసుకెళ్ళిపోవడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. ఇది ఏ విధంగా అయితే మనం లోపలికి ఎలా తీసుకెళ్తూ ఉంటాము, అప్పుడు హిమాలయాలలో ఉన్నటువంటి జగద్గురు పీఠం ఒకసారి కదిలింది. ఒక చిన్న పురుగు వచ్చింది దానికి 400 సంవత్సరాల కిందట. గతి లేని వాళ్ళు కదా వాళ్ళందరూ, అంతే వాళ్ళకి ఆయుష్ ప్రమాణం అవి ఏం లేదు. 800 సంవత్సరాలు, 800 అని మనం లెక్క పెట్టుకుంటాం, మనం తిరుగుతున్నాం కనుక. వాళ్ళు కదలటం లేదు కనుక వాళ్ళ కాలం ఆగిపోతుంది, అక్కడ స్తంభించిపోయింది అనమాట. అక్కడ అంతేత వాళ్ళు చాలా ఏడబెట్టి బతికున్నారు అంటే కూడా ఫూలిష్నెస్ అసలు. ఎంతైతే వాళ్ళు బతికి ఉన్నారా లేదా కూడా వాళ్ళకి తెలియదు అసలు. యాక్చువల్గా స్థిరంగా ఉండిపోయారు వాళ్ళు అక్కడ. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ గురువులందరూ కూడా కలిసి 1425 మీటింగ్ వేస్తున్నారు, చిన్న మీటింగ్. వాళ్ళు మనకోసం ఇప్పుడు ఏంటి 500 సంవత్సరాలు అయిపోయింది అనిపిస్తుంది వాళ్ళకి. అసలు ఏం చేంజ్ లేదు వాళ్ళు, అప్పుడు ఇప్పుడు అలాగే ఉన్నారు ఇక్కడ. వాళ్ళు శంబాదాలు కూర్చుని వాళ్ళు ప్లాన్ ఏం చేశారు అంటే, మనం చాలా ధర్మాలు అవి మనం మానవులకు బోధ చేశాము, ముఖ్యంగా 6 ధర్మాలు సాయిబాబా ఎంబలంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. సత్సాయిబాబా ముద్ర ఉంది కదా, సనాతన సారథి, దానిపైన వేసి ఉంటుంది మధ్యన స్తంభము అగ్ని. దాని తర్వాత ఒక్కొక్క పెటల్లో ఒక దాంట్లో ఓంకారాలు, ఇంకో దాంట్లో చంద్రుడు చంద్రుడు, ముఖ్యమైనటువంటి ధర్మాలన్నీ కూడా అందులో ఉంటాయి. ఈ గురువులు అందరూ కలిసి పాపం సత్సాయిబాబా వాళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటున్నాం అంటే, మనం అన్ని ధర్మాలను విభరిస్తున్నాడు అనుకుంటున్నాం. ఏం కాదండి, అక్కడ ఏ సంకేతాలు ఉన్నాయో ఆ ధర్మాలన్నీ నాశనం చేయడానికి వాడు చేశారనమాట. అస్త్రాన్ని పుష్కడు ఎలా తీసి పారేశాడు, అలాగే ఈ మా ధర్మాలన్నింటినీ కూడా సమూలంగా తీసి పారేద్దాం. ఈ ధర్మాలు ఏవి కూడా ఏ ఉద్దేశంతో మనం ఆ ధర్మాలని ప్రపంచానికి అందజేశాము, ఆ ధర్మాన్ని కరెక్ట్గా వాడు ఉపయోగించుకోవటం లేదు కనుక ఆ ధర్మాలు మొత్తం ఇంకా ప్రపంచంలో మ్యూజియంలో పెట్టుకునే వస్తువులాగా ఉంటాయి తప్ప ఇంకా ధర్మాన్ని మనం ఉపయోగించుకోలేదు మనిషి. అంటే కొంత కొత్త ధర్మాన్ని ఇవ్వాలి, కొత్త ఐడియాని ఇవ్వాలి ఆధ్యాత్మిక దేవతలో అని ఆ గురు పరంపర అప్పుడు మొట్టమొదట ఆ కబీర్ దాస్ యొక్క అవతరణ జరుగుతుందనమాట. అదే పీరియడ్ అవతరణ జరిగి ఇంకా అక్కడి నుంచి అతను బీజాలు వేసుకుంటూ వస్తున్నాడు, ఆ కొత్త ధర్మం ఎలా ఉండాలి, ఏం చేయాలి అని. ఇంచేత ఏం చేయాలి, మనం ఏం సాధన చేయాలి, మనం మిగతా వాళ్ళకి ఏం చెప్పాలి అనే తపన ఉన్నవాడు కొంత జాగ్రత్తగా అర్థం చేసుకుంటే గురు పూర్ణిమ నాడు గురువు గారు, ఆ గురువు గారు వెనకాతనున్నటువంటి అర్థశాస్త్రాలు చెప్పే మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే, ఆధ్యాత్మికత ఇప్పుడున్నటువంటి ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత కాదు అన్నది చాలా స్పష్టంగా ధైర్యంగా మనం చెప్పగలిగారు. గురు గోపురాలు, ఈ యజ్ఞాలు, ఇవంతా మనం ఏం చేస్తున్నప్పటికీ కూడా ఇవి ఒక భౌతికమైనటువంటి వాంఛను పూర్తి చేసుకోవటానికి మనం ప్రయత్నించేటటువంటి ప్రయత్నాలే తప్ప ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్లే ప్రయత్నం మనం ఏమీ చేయటం లేదు. దేవాలయాలతో పూజారితో సహా ఇది మనం మొట్టమొదట మనుషులకు అర్థమయ్యేటట్టు చెప్పాల్సింది ఏంటి అంటే, ఏ ధర్మంలో ఉన్న వాళ్ళైనా సరే ఫస్ట్ పాయింట్ ఏ ధర్మము కూడా మిమ్మల్ని ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేయటం లేదు. ఏమని చెప్తుంది, ఏ ధర్మం అయినా ఏ గురువు దగ్గరికి వెళ్ళినా యోగాలు నయం చేస్తాడు కనుక వెళ్తాం, ఉద్యోగాలు ఇప్పిస్తాడు కనుక వెళ్తాం. అంటే ఇదంతా ఎక్కడ ఏ స్థాయి మనస్సు, ఇదంతాను భౌతిక జగత్తు స్థాయిలో ఉన్న మనస్సే కదా. అంచేత ముందు ఆధ్యాత్మికత అంటే ఇది కాదు అని చెప్పగలగాలి. సాధారణంగా ఎవరి గురువు గొప్పతనం గురించి వాళ్ళు చెప్పుకుంటున్నప్పుడు సాధారణంగా మెజారిటీ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, అదిగో ఫలానా వాడికి రోగం తగ్గింది, ఫలానా వాళ్ళకి ఇది జరిగింది, ఫలానా వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, ఫలానా వాళ్ళకి ఇది వచ్చింది అనేటటువంటి ఆస్పెక్ట్ మనం ఏ విధంగా చెప్పుకుంటామంటే ఒక ధర్మ ప్రచారం చేస్తామని చెప్తాం. అది ఇలా ధర్మ ప్రచారం ఏం కాదు, అది పార్టీ ప్రచారం అనమాట. అంటే మా పార్టీ గొప్పది, మా పార్టీలో గ్యారంటీ అంటే తప్ప నిజమైన ఆధ్యాత్మికత ఏమీ లేదు. కనుక గురువు గారు ఎప్పుడు కూడా ఆయన బతికిందిగా ఆయన చేసినటువంటి మ్యాజిక్లు అనుకుంటారే, దేనికోసం వచ్చే ఇంతమంది మనుషులు వెళ్తారు, అది పబ్లిష్ అవ్వనివ్వలేదు, చెప్పనివ్వలేదు. ఒకే ఒక వ్యక్తి గురువు గారు ఉండగా ధైర్యం చేసి చెప్పాడు అన్నమాట, బ్రిడ్జ్లో రాశాడు ప్రజ్ఞానంద గురువు గారు తీసుకుని వారు మనుషులు నేను చచ్చిపోయాను అనిపించింది. అది జరిగిన ఒక సంవత్సరం లోపల ఆశ్రమం నుంచి గంటే పెట్టాడు. ఆయన ఏదో డబ్బు ఇచ్చేసాడు అది చేశాడు అని కాదు, తీసేసినట్టు నేను తెచ్చింది చెప్పొద్దు అన్నది చేశాడు. ఇది కాదయా చచ్చిపోయిన వాళ్ళు పట్టించక ఆధ్యాత్మికత ఏం కాదు, అసలు నీకు సాగు లేదు అని చెప్పగలడం ఆధ్యాత్మికత. రెండింటికి చాలా తేడా ఉంది. ఈ శరీరాన్ని నేను కొనసాగించాలి, ఇది చేయాలి, అది జరగాలి అని చెప్పుకుంటే అది ఆధ్యాత్మికత ఎలా అవుతుంది, మెటీరియలిజమే అవుతుంది. అది ఆధ్యాత్మికత ఏంటి అంటే వాడికి అర్థమయ్యేటట్టు చెప్పగలగటానికి, నువ్వు అదే శరీరంలో ఉంటావు లేకపోయినా నువ్వు ఉంటావు, వాడు ఉన్నాడు అని మనం గుర్తించగలగాలి. ఈ రెండు మనం చెప్పించగలిగేటటువంటి రిలీజియన్ మనం తీసుకురాగలిగితే అది గురువు గారు ఈ జగద్గురువులు వీళ్ళందరూ చేసేటటువంటి మొట్టమొదటి ప్రయత్నం అది. ఈ మొదటి ప్రయత్నాన్ని ఎప్పుడు సఫలం అవుతుంది అంటే మళ్ళా ఈ పిరమిడ్స్ యొక్క రుచి పెరగటం మొదలైంది. ఎక్కడ పిరమిడ్స్లో అదే చెప్పబడింది, మిగతా దేవి చెప్పేవాడు కాదు పిరమిడ్స్లో. అంటే మనం చెప్తున్నాం కదా పిరమిడ్స్లో ఏం చెప్పేవాడు అంటే, రాజ్యరికం పొందే ముందు ఆ యువరాజును తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టి, నాయన ఈ శరీరం వేరు, నువ్వు వేరు, నువ్వు ఎప్పుడూ బతికే ఉంటావు, నీకు చావు అనేది లేదు, అంచేత నువ్వు ఏదైనా చేస్తున్నప్పుడు, రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఈ సత్యాన్ని గుర్తుంచుకో, ఈ సత్యాన్ని గుర్తుంచుకొని నువ్వు నిర్ణయం చేసినప్పుడు నువ్వు చేసే ప్రతి నిర్ణయం కూడా కరెక్ట్గా ఉంటుంది. అందువల్ల పృథ్వీపతి విష్ణు అంశ లేకుండా అవడు అని, నా విష్ణు పృథ్వీపతి అని ఆ విష్ణు అంశ కంటిన్యూస్ ఉండేది. విష్ణు అవుతాడు ఆ రాజు, ఆ దేవాంశ ఉన్నవాడే రాజు అవుతాడు అనే నమ్మకం ఇప్పటికీ మనకుంది. ఇప్పుడు అలా జరగటం లేదనుకోండి, ఇప్పుడు రౌడీ అంశం ఉంటే కానీ రాజు అవటం లేదు, అది వేరే విషయం. అంచేత ఇది ఫస్ట్ మనం చెప్పాల్సింది ఆధ్యాత్మికత యొక్క కరెక్ట్ ఆస్పెక్ట్ లో మనం చెప్పాల్సింది ఏంటి అంటే, భౌతికమైనటువంటి కోరికలు మీరు కోరుతూ ఉన్నంత వరకు అది భౌతిక కోరికలు తీర్చుకునేటటువంటి ఒక సాధనంగా మీరు ఆధ్యాత్మికతను మంచి చేశారు. మొన్న టీవీలో ఆయన భాస్కరానంద యోగా గురించి చెప్పారు కదా, యోగాచార్య, ఆయన అదే ముచ్చుకున్నాడు. యోగాసనాలు ఎక్సర్సైజ్ చేస్తే యోగాసనాలు అంటారు ఏంటి ఆ రోజు, యోగాసనాలకి ఎక్సర్సైజ్ చేస్తే సంబంధం ఏంటన్నాడు. అంటే యోగం అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో, ఆసనం అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం ఉన్నాం. అది కొన్ని మనం తెలియకపోతే ఆశ్చర్యం లేదు అని చెప్పి గురువులు దాన్ని యోగాసనాలు అంటున్నారు. అది ఓ ఎక్సర్సైజ్ కింద తీసుకోవాల్సి, ఎక్సర్సైజ్ కింద ఉపయోగించుకోండి, అభ్యంతరం లేదు, చాలా మంచి ఫలితాలు ఇస్తుంది, ఆరోగ్యం బాగుపడుతుంది, అదంతా జరుగుతుంది కరెక్టే. కానీ అది యోగం కాదు. కానీ యోగం పేరుతో ఎక్సర్సైజ్ చేయటం అనేది రాబోయే కాలానికి సూచిస్తుంది అనమాట. ఆఖరికి ఆ ఎక్సర్సైజ్ అవి ఏ పేరుతోనే యోగము కలిపితే కలిపిన వాడికి బాగా యోగిస్తుంది ఇప్పుడు కదా. కానీ ఈ యోగాసనాల పరిమితి వీటిలో కూడా జరుగుతున్నటువంటి వక్రీకరించినటువంటి భారతీయ ఆధ్యాత్మికతను సరిదిద్దాల్సిన బాధ్యత కూడా గాయత్రి పరివారం మీద ఉంది. చెట్టి గురువు గారు చాలా స్పష్టంగా వాటి గురించి చెప్పారు కనుక, మిగతా గురువులు వాళ్ళు చెప్తున్నా ఇంత స్పష్టంగా ఎక్కడా చెప్పలేదు. ఇంకా ఇది కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోండి, మీరు శారీరకమైనటువంటి ఆసనాల ద్వారా, శారీరకమైనటువంటి పిండి ముక్కల ద్వారా ఆధ్యాత్మికతను పొందలేదు. లేదా శరీరాన్ని మీరు ఎంత కష్టపెట్టుకున్నా, శరీరాన్ని ఎంత అంత టింకల్గా మార్చినా, శరీరం ఏదో మార్చే మారొచ్చు, శరీరానికి బలం రావచ్చు, చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు మీరు, అది వేరే విషయం. కానీ అది ఆధ్యాత్మికత కాదు. అంటే ఆసనాల్లో జరుగుతున్నటువంటి ఈ వక్ర భాష్యాన్ని మనం పక్క పెట్టాలి. ఎన్ని రకాల ఆసనాలు ఉన్నాయి, 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 ఆరోగ్యం కోసం చేసుకునే ఆసనాలు ఉన్నాయి, అవి పక్క పెట్టేయండి. ఈ ఆసనాలలో యోగం గురించి చెప్పే ఆసనాలలో ఒకటే మనం గుర్తుంచుకోవాలి, అది ఆయన టీవీలో కూడా చెప్పాడు, స్థిర సుఖం ఇది ఆసనం. ఏదైనా మీరు సాధన చేసుకుంటున్నప్పుడు ఈ శరీరం మీకు గుర్తు రాకుండా ఉండే స్థితిలో మీరు పెట్టుకోండి, దాన్ని మతం వేసుకున్నారు, కాళ్ళు నిలబడుతుంది, సాధన ఏం చేస్తాను మీరు అని చెప్పి కాలు దాటుకుంటే సాధిస్తాను. ఏది గొప్పగా పోతాము, ఆత్మకి కాలు దాచిన ఒకటి దాటిపోయినా ఒకటి ఇచ్చలేదు. ఒక మహారాజు సెయింట్ పేరు గుర్తురావడం ఒకసారి శివలింగం మీద కాలు పెట్టుకుని దెబ్బ తిట్టు పడుతున్నట్ట, పేరు గుర్తులేదు గౌతమ కృష్ణదాసు ఒక మహాత్ముడు. ఎప్పుడో రాత్రి వచ్చాడు పడుకున్నాడు, అప్పుడు గుడి ద్వారా ఎప్పుడు తెరిచి ఉండే పాపం దేవుణ్ణి జైల్లో పెట్టడం ఇప్పుడే అలవాటు మెల్లిగా తాళాలు వేసి దేవుణ్ణి బంధించగలిగే వాళ్ళ గొప్పతనం నాకు అర్థం కావట్లేదు. శరీరయాత్ర మీరు ఎలా బంధిస్తారు అనేది కూడా నాకు తెలియదు. కానీ సరే అనేక రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి మనకి. కానీ అక్కడ తలుపులు తెరిచే ఉండేవి ఎప్పుడు కూడా ఆ టైంలో, ఆ మహాత్ముడు ఉన్న టైంలో 2-3 వందల సంవత్సరాల క్రితం అతను ఏం చేశాడు, నిద్ర వస్తుంది కదా అని చెప్పి తన మూటనేమో 11 పెట్టుకున్నాడు, కాలు శివలింగం మీద పెట్టేసేట్టుగా పడుకున్నాడు. రెండో రోజు పూజ వచ్చాడు, సహజంగా పూజకి పెట్టి మళ్ళీ పుట్టింది కదా వాడు పాపం చేస్తే లేపాడు స్వామికి ఉద్యోగం నిద్ర అంటే వాడేమంటున్నాడు నిద్రలో పాపం అలా తిరిగిపోయి ఉంటాడు, నిద్రలో తెలియకుండా వేసేసాడు శివలింగం మీద అనుకున్నాడు. ఈ స్వామీజీ ఊరుకోవచ్చు కదా పోలీసులు లేచిపోయి ఆ ఊరుకోలేదు, లేదయ్యా నేను నాకు తెలుసు శివలింగం ఉందని నేను కావాలని అక్కడ పెట్టానన్నాడు. ఇంకా తోడు మండింది టీటీ కాదన్నాడు, నేను చాలా నిర్మాణం అయిపోయాను కదా నేను కాలు తీస్తే లాభం లేదు, శివలింగం లేని చోట ఎక్కడైనా ఉంటే నేను కాలు తీసి ఎక్కడ పెట్టేయంటే వాడు తిప్పిపోయాడు కాదు అప్పుడో శివలింగం ఉంది తిప్పిపోయాడు అప్పుడో శివలింగం విన్నారు ఈ కథ మీరు. ఇది నిజమైన ఆధ్యాత్మిక యొక్క లక్షణం అని చెప్పి ఈ కథ విన్నారు కదా అని మీరు కూడా గుడిలో గడిపోయి శివలింగం మీద కాలు పెట్టచ్చు. మీరు ఇప్పుడు కూర్చున్నది కూడా శివలింగం మీదే అంతే కదా, మనం కూర్చున్నది కూడా దేవుడి మీదే అది గుర్తుంచుకోండి. తప్ప కథలో లాగా మళ్ళీ అక్కడ గడిపోయి ఆ ఆచరణ చేస్తే మళ్ళీ అది పెద్ద కష్టం వస్తాయి, లేనిపోని కష్టాలు. అంచేత ఈ తత్వాన్ని బోధ చేసుకోవాలి మనం. ఈశ్వరుడు సర్వవ్యాపి అని మనం ఎప్పుడైతే నమ్ముతున్నామో నిజంగా సర్వవ్యాపి అని నమ్మండి. అంత తప్ప గుళ్ళోనే ఉన్నాడు ఇంకో చోటు ఉన్నాడు ఒక దాన్ని మస్జిద్లో ఉండడు మస్జిద్ పడగొట్టేయాలి లేదు మన రామ మందిరమే నిర్మించాలి నిన్న నువ్వు అడిగావే దానికి గురువుల యొక్క ఆన్సర్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే అసలు ఈ భ్రమ ముందుకు పోవాలి. మస్జిద్లో ఉంటాడు క్రిస్టియన్స్ అంటే వాళ్ళు ఈ మందిరంలోకి రావడం, వాళ్ళ యేసు ప్రభు పాపం అక్కడే ఉంటాడు, మన రాముడు ఇక్కడే ఉంటాడు, వీళ్ళందరూ కూడా అసలు ఒకటే అని మనం అంటూ ఉంటాం. మళ్ళా మనం స్తోత్రాలు చేస్తున్నప్పుడు అవి చెప్పినప్పుడు ఈశ్వరు ఏంటది ఈశ్వర్ అల్లా తీరున్నామని మన సంస్కృతి శ్లోకాలు కూడా చదువుతాం కదా సంధ్యావనంలో ఏంటది శివాయ విష్ణుడు పాయ విష్ణుడు వస్తుంది అంటే సర్వదేవ నమస్కారం. సర్వదేవ అంటే మన అందులో ఈశ్వరు వస్తాడు అల్లా కూడా వస్తాడు. సర్వదేవ నమస్కారం కేశవం శుద్ధిగచ్చేది అని చెప్తాం, మళ్ళా మిగతా దేవుడు దండం పెడితే మాత్రం మనం వెళ్ళిపోతాం. ఈ ఆధ్యాత్మిక యొక్క ఈ పిచ్చితనం పోవాలి, ఈ కన్ఫ్యూజన్ పోవాలి. కనీసం ఈ గురు పూర్ణిమ నాడైనా మనం ఈ గాయత్రి పరివారం వాడి ఈ భ్రమను పోగొట్టుకోండి. ముందు ఈశ్వరుడు ఆకారం లేదు, నిరాకారికి అద్భుత మాయ, నిరాకారుడు యొక్క తమాష అయినటువంటి మాయాది, ఆ మాయ ఎలా వస్తుంది అంతా తర్వాత ఆలోచిద్దాం మనం. కానీ ఫండమెంటల్స్ గాయత్రి పరివారి వాళ్ళు ఆచరణలో కనిపించాల్సింది. ఈశ్వరుడు సర్వవ్యాప్తి అని మనం నమ్ముకున్నప్పుడు ఈశ్వరుడు ఒకే రూపంలో ఉంటాడు అని నమ్మకుండా ప్రతి చోట కూడా ప్రతి వాడు ప్రతి వ్యక్తి ప్రతి చోట అంతా కూడా ఆ ఈశ్వరుడు కనిపించాలి అనే కోరికతో చేయాలి. ఈ స్థాయి ఉన్న వ్యక్తి మొట్టమొదటి సాధనల ముందు ఈ స్థాయి చేరుకున్న వ్యక్తి అరవిందో జైల్లో పడేస్తారు కనిపిస్తుంది. ఎందుకు అంటే ఒక బాంబు కేసులో ఇరుక్కున్నాడు లాకోరియా ఆకోరి బాంబు కేసులో ఆయన పెద్ద యోచిస్తుంది నక్సలైట్ అరవిందో కూడా గురుగారు టైప్ ఆఫ్ నక్సలైట్ ఆయన ఆలోచనలు అవి కూడా అలాగే ఉంటాయి. అందుకే ఈ మన హిందువులకి ముఖ్యంగా ఈ పూజాకి వాళ్ళకి గురువుగారి గురించి చెప్తే ఊరు సగబద్ధమని అందులోనే ఇరుక్కుని జైల్లో ఉన్నాడు. ఆయన జైల్లోకి వెళ్ళాక ఆయనకు అనుమానం వచ్చింది అసలు ఈ మార్గం కరెక్ట్గా నేను ఎన్నుకోలేమేమో అని. అంటే భయపడిపోయి కాదు మాకు తను గురువు వేసేస్తారేమో ఊరి వేసేస్తానని చచ్చిపోతారేమో అని కాదు. సరే నేను బాంబు వేసాను ఇద్దరు దృష్టి చచ్చిపోయారు సరే బాగానే ఉంది నేను అనుకున్నవాడిని కూడా చెప్పలేకపోయాను నేను మరి ఈ విధంగా నేను చేసి నేను చచ్చిపోతాను తను కురిసి చేస్తే చచ్చిపోతాను. చివరికి లాభం ఏమైంది భారతదేశ స్వాతంత్ర పోరాటం కోసం నేను చేస్తున్నటువంటి కోరికకి ఈ విధమైన బాంబింగ్స్ దీనివల్ల లాభం లేదు అనుకుంటూ అతను కూర్చున్నట్ట. కూర్చుంటున్నప్పుడు వివేకానంద గురించి అతను అరవింద్ అప్పుడు ఇంకా ఆయన ఆధ్యాత్మిక సాధన మొదలెట్టు లేదు అసలు, ఇంకా ఏం తెలియదు బాబు. అసలు అప్పుడే ఇంగ్లాండ్ తిరిగి వచ్చాడని నేను చెప్పాను కదా, అసలు ఈ ఆధ్యాత్మికతలు అవి అసలు ఏం తెలియవు ఈ పూజలు అవి కూడా. అతను తెలిసింది ఏంటంటే పూజలు అది వేసుకోవటం, హ్యాట్ పెట్టుకోవటం, తిరగా దాచుకోవటం, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టీ తాగటం. టీ తెల్లారిపోతే అంటే 78 కప్పులు ఎన్నో వచ్చేవిట అతనికి ఒక్కొక్క టీ తాగటానికి, అంటే 2 కప్పులు వేస్తే వేడి తక్కువైతే పక్కన పెట్టేస్తే మనం ఇంకొక కప్పు టీ వచ్చేది. అలాగే 78 కప్పులు టీ తాగితే ఒక్కొక్క టీ వేడిగా తాగలిగేవాడు ఆయన. ఆ స్థాయి వ్యక్తి అతను. అంటే మీరు మెటీరియలిజం గురించి ఆలోచించుకుంటే అంత గొప్ప మెటీరియలిస్ట్ ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడు ఏ కప్పున్న వాడికి. కానీ అతను కూడా చివరికి ఇది వేస్ట్ అనుకున్నాడు. వేస్ట్ అనుకుని సరే భారతీయ స్వాతంత్రాన్ని పోరాడటం మొదలెట్టాక ఆ కాపూరి బాంబు కేసులు ఎదుర్కొన్నాక ఇదంతా ఆలోచన అతను మొదలైంది. అప్పుడు ఈ మార్గం అంతా కరెక్ట్ గా లేదేమో, ఏదో చేయాలి ఎలా చేయాలి అంటే వివేకానంద దగ్గర వినిపించింది. వివేకానంద కమెంటరీ కలిగినటువంటి భక్తి సంస్కృతాలు పెద్దగా చదవలేదు, ఇంగ్లీష్ కమెంటరీ వివేకానంద చదువుకుంటున్నాడు. కానీ చదవటము అధ్యయనం చేయడానికి తేడా అది, మనం చదువుతాం ఆ శ్లోకం చదువుతాం అర్థం చదువుతాం ముందుకెళ్ళిపోతాం. అతను మాత్రం అది చదివాడు. అక్కడ వాసుదేవ చరణమితి సమాహాత్మ సుదూర్భారణుడు అంటే ఈశ్వరుడు అన్ని చోట్ల ఉన్నాడు అన్ని తెలుసుకున్నటువంటి మహాత్ముడు దుర్లభుడు అని చెప్తాడు కదా. సుదుర్లభ అన్నాడు, చాలా కష్టం అన్నాడు కృష్ణుడు. ఏంటబ్బా అందులో చాలా చాలా కష్టంగా ఉన్నది చేయాలనిపిస్తుంది ఇప్పుడు కూడా. గురుతత్వం గొప్పతనం ఏంటి అంటే చిన్న చిన్న వాళ్ళు చేయడు. ఏదైనా అంటే ఒక యుగం మార్చడం అంటేనే గురువు గారితో చిన్న పనులు వచ్చి సరే వస్తే చేస్తారన్నాడు. చిన్న చిన్న పనులు అంటే చేయరు వాళ్ళు. అలాగే ఇది సుదుర్లభ అంటే అక్కడ పట్టుకున్నాడు కరెంట్తో, పోతే ఇది నేను చేస్తానన్నాడు. ఎలా చేయాలో తెలియలేదు అతనికి. అప్పుడు వివేకానంద గురించి అతని గైడెన్స్ ఇచ్చింది. ఏం గైడెన్స్ ఇచ్చింది ఏం ఇచ్చింది అని రాయలేదు. కానీ ఆ గైడెన్స్ ఇచ్చి ఆ జైల్లో ఉన్నప్పుడు ఓ వారం 10 రోజుల తర్వాత డెసిషన్ ఇవ్వటం ఖాయం, ఆ దేశంలో ఈయనకి ఉరిశిక్ష వేయటం కూడా ఖాయమే. ఆ కాలంలో అసలు ఏముంది, గాంధీకే హెగామని వాళ్ళు చూపించారు కదా మీకు. గాంధీ సినిమాలో చాలా బాగా చూపిస్తాడు ఆ సీన్. వాడు జడ్జి ఏమో జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు నీకు జైలు వేసిస్తాడని అని టోపీ తీసేసాక చెప్తాను నాకు సిగ్గేస్తుందయ్యా నీకు జైలు శిక్ష వేయడానికి, కానీ ఏం చేస్తాను మరి అని. అలాగా ఇతనికి తెలుసు ఇంకా నేను చచ్చిపోతున్నాను అని. చచ్చిపోతున్నా వదలలేదు ఇతను. దుర్లభం అన్నాడు కదా పట్టుకుందాం అనుకున్నాడు వివేకానంద రాత్రి చెప్పాడు. 2 సాధించేసాడు అతను దాన్ని. ఇంకా జైలు కటకటాల్లో చూసినా కృష్ణుడే కనిపించేవాట, కిటికీలోంచి చూసినా కృష్ణుడే కనిపించేవాట, వాళ్ళని చూసినా కృష్ణుడే కనిపించేవాట, తోటి ఇంకా వికంబ ఎక్కే వాళ్ళందరితో కలిపి పెట్టారు కదా వాళ్ళని చూసినా కృష్ణుడే కనిపించేవాట. అప్పుడు ఈయనకి పెద్ద అనుమానం వచ్చింది, ఇదంతా మాస్ హిప్నటైజ్ లాగా నా అంతటి నేను హిప్నటైజ్ చేసుకుంటున్నానేమో, విదేశీ చదువు చదివాడు కదా అంచేత ఏముంది అందరూ రాశావు కదా అందరిలోనూ దేవుణ్ణి చూడు అని చుట్టూ మొదలెట్టేశానేమో నేను, దానికి ఏమి ఎవరు కళ్ళు మూసుకుని రాముని చూడు అంటే చూడలేము. అలాగే కనిపిస్తాడు సోదరులు కానీ అది ఇది అంతా మనం చూడొచ్చు కదా కళ్ళు మూసుకుని. కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే కష్టం, కానీ కళ్ళు మూసుకుని మనం ఏ దేవత స్వరూపాన్ని చూడగలం కాస్త ప్రాక్టీస్ తో. కళ్ళు తెరిచి చూడగలుగుతున్నానేమో, ఇదేదో హిప్నటైజ్ అయిపోయానేమో, ఇది మాటలతో మనం చెప్పలేము. ఈ బహుమాన స్థితి వరకు మాటలతో మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు, ఏదో తల్లకిందరుగా పిల్లి ముగ్గురుగా అంతా వేయొచ్చు, కానీ మాటల గారిడి చేయొచ్చు, కానీ దాని తర్వాత మాటల గారిడి ఏంటంటే మేమేం చెప్పలేము ఆయన దాని గురించి అని. కానీ మన ఋషుడు చాలా గొప్పవాళ్ళు, దేని గురించి మనం చెప్పలేమో దాని గురించి కూడా చెప్పడానికి చాలా ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళ తపన, తెలియని వాళ్ళకి ఆ విషయం చెప్పాలి అనే తపన ఎంత గొప్పగా ఉందో ఊహించుకోండి. ఎందుకంటే చెప్పలేని విషయాలు చెప్పాలంటే విసుగు, అర్థం కాని వాళ్ళకి ఆ విషయాలు చెప్పాలంటే ఇంకా విసుగు కదా. క్లాస్లో కుర్రాళ్ళు స్టూడెంట్స్ అందరూ బుద్ధిగా వింటూ ఉంటే ఏదో పాఠం చెప్పాలని ఉంటుంది. అసలు వాళ్ళు వినకుండా వాళ్ళ గోడలో వాళ్ళు ఉన్నప్పుడు నాయన ఇదేదో ఉంది అని చెప్పడానికి ఋషులు చేసిన ఆ ప్రయత్నాన్ని మనం అసలు ఊహించలేవారు. ఎంత ప్రేమ ఉంటే అటువంటి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అంచతే వేదాలు అర్థం కాక చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మనం. అసలు అది ఏదో చెప్పలేని స్థితిని చెప్పడానికి ప్రయత్నం చేస్తే అది గందరగోళంగానే ఉంటుంది, కాస్త మనం ఓపిక్గా వింటే తప్ప. అలాంటి గందరగోళం ఇప్పుడు రావచ్చు, అలాంటి గందరగోళం వస్తే కన్ఫ్యూజ్ కాకండి, అది నా ప్రయత్న లోపమే కానీ ఆ స్థితి లోపం కాదు అది. అంచేత ఈ అవమాన స్థితిలో మనం ఏమని చెప్పుకున్నాం అంటే ఏకోహం భవిష్యత్తు, ఒకటి చాలా అయిపోతుంది అనేక రెట్లు అయిపోతుంది అని. ఈ పైన ఉన్నటువంటి స్థాయిని అగ్ని యొక్క 3 స్థాయిది బ్రహ్మదీక్ష అని గురువు గారు చెప్పారు. దాన్ని అనేక పేర్లు ఉన్నాయి దానికి, కానీ ఏ పేర్లు పెట్టుకున్నా దాని అర్థం ఏంటో తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. కానీ అగ్ని పరంగా దాన్ని చెప్పాలి అంటే శుచి అనే పేరు పెట్టారు దానికి. శ్రీ సూక్తంలో శివార శ్లోకంలో రాస్తాడు. శ్రీ సూక్తంలో చాలా మాటలు వస్తాయి, ఆ వచ్చే మాటలన్నీ కూడా అగ్నికి సంబంధించింది.
శ్రీసూక్తంలో యశ్చిత్ ప్రయత్నభూత్వం అని ఇస్తుంది కదా, జుహాయాద్వాజ్య మన్మోహం, ఇది అగ్నిలో వేయాలి అని. ఏ అగ్నిలో వేయాలంటే మామూలు అగ్ని, మీరు పావక అగ్నిని ప్రజ్వలింపజేసి దాంట్లో నెయ్యి వేసేసి నేను శ్రీసూక్తం చేసేస్తున్నాను అంటే శ్రీసూక్తం అలాగే ఉంటుంది. ఒకసారి అనంతపూర్లో నేను ఉన్నప్పుడు తిరుపతి నుంచి వస్తున్నాను అన్నాడు. అదే రా దానికి చాలా మంచిది అని తిరుపతి వేదాల్లో వేదిక స్కూల్లో నేను జరుగుతున్నానండి, శ్రీసూక్తాన్ని సత్వరంగా నేను పఠిస్తానండి, ఈ పూట నాకు అన్నం పెడతారా అన్నాడు. చాలా బాధ వేసింది అది. ఎందుకు బాధ వేసింది అంటే శ్రీసూక్తం చదివిన వ్యక్తి ఒక 10 మందికి భోజనం పెట్టే స్థితిలో ఉంటాడు. వాడు నాకు పూట భోజనం పెడతాడా, శ్రీసూక్తం సత్వరంగా చదువుతాను అని చెప్తే నాకు ఆ వేదిక స్కూల్ మీద చాలా బాధ వేసింది నాకు. అసలు ఏం పాఠాలు నేర్పుతున్నారు మీరు, ఏం స్వరాలు నేర్పుతున్నారు, ఏం చేస్తున్నారు అసలు, ఏదైతే మూలం అసలు సృష్టికి ఏ శక్తి వల్ల అవుతే, ఓ రాజు వస్తే రాజు ఆ రాజ పరివారం వాళ్ళందరికీ కూడా నేను భోజనం పెట్టేస్తాను రా అన్నాడు వశిష్ఠుడు. నువ్వేదో అనుకుంటున్నావు రాజునని, నువ్వు ఒక రాజ్యానికే తిండి పెట్టగలవేమో, నేను రాజ్యాలు అందరికీ తిండి పెట్టేస్తాను, నేను రా అన్న ఈ భారతదేశంలో నేను శ్రీసూక్తం సస్వరంగా చదవాలన్నా నాకు ఒక పూట తిండి పెడతారా అని అడుగుతూ ఉంటే అసలు ఆ వేదిక కల్చర్ ఎలా నాశనం అయిపోయిందో అనిపిస్తుంది. కానీ అది నాశనం కాదు, అది అలాగే పునరుద్ధరింపబడుతూనే ఉంటుంది వేదాలు అని మన అవతార రాజ్యాలు గురువుగారు వాళ్ళందరూ చెప్తున్నారు. కనుక ఆ బాధను కాస్త పక్కన పెట్టేద్దాం. అసలు ఈ శ్రీసూక్తంలో నిజంగా శ్రీసూక్తం ఫలించాలి అంటే పవమాన అగ్ని కూడా సరిపోదు, శుచి 3rd stage వెళ్ళాలి మీరు. అగ్ని యొక్క 3rd లక్షణాన్ని పట్టుకోవాలి. ఈ అగ్ని యొక్క 3rd లక్షణం ఏంటి అంటే పవిత్రత. అగ్ని యొక్క 3rd లక్షణాన్ని మనం సింపుల్ గా చెప్పుకోవాలంటే పవిత్రత. సీత యొక్క పవిత్రతను మళ్ళా తెలుసుకోవాలి అంటే అగ్ని ప్రవేశం చేయమన్నాడు అని వాళ్ళు ఎక్కువ వేసేసి పాపం సీత అగ్ని ప్రవేశం చేసింది, ఎంత అన్యాయం అయిపోయింది, మన సీత కనుక అన్నిలు కల్పిస్తూ ఉంటారు పాపం. అసలు అగ్నిలో ప్రవేశించడం కాదు, అగ్ని యొక్క శుచిత్వం అనే అగ్ని, అగ్నిలో పవిత్రంగా ఉందా లేదా అనేటటువంటి అగ్ని ఎప్పుడు పవిత్రమే. మన కర్మకాండలో వాటిలో కూడా ప్రపంచంలో అపవిత్రం కానిది ఏదైనా ఒక వస్తువు ఉంటే అగ్ని, ఆ పవిత్రత అనే లక్షణాన్ని శుచి అనే లక్షణంతో కూడా చెప్తాం. శుచిగా ఉన్నవాడు పవిత్రంగా ఉన్నాడు, రెండు పర్యాయ పదాలుగా వాడుకుంటూ ఉంటాం. నేను ముందే చెప్పాను దీని గురించి, నేను మీకు స్పష్టమైన అవగాహన ఇవ్వలేకపోవడానికి కారణం అదేంటో నాకు స్పష్టంగా తెలియదు, కానీ అనిర్వచనీయం కూడా అది ఆ శుచి అనేది. కానీ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను కనుక కొంచెం అర్థం చేసుకోండి, కొంచెం కష్టం అది. చెప్పడం కష్టమే, అర్థం చేసుకోవడం కష్టమే. ఈ శుచి అనేటటువంటి అగ్ని ఏ విధంగా ఉంటుంది అంటే బంగారాన్ని నిప్పులు వేస్తాను, నిప్పులు వేసి పుటం పెట్టడం ఏంటంటుందని అదే కదా. ఈ పుటం పెట్టడం అనే ప్రక్రియలో బంగారం యొక్క వెన్న పెరుగుతుంది. వెన్ననే ఏంటంటారు అని క్యారెట్, తెలుగు కాస్త తక్కువ అయితే మీరు ఇలాంటి పదాన్ని ఇప్పుడు వాడలేదు కనుక లేదు, కరెక్ట్ చేసుకోండి అది మీరే. ఈ పెరుగుదల ఏంటి పెరుగుతుంది అక్కడ, బంగారం యొక్క శుచిత్వం పెరుగుతుంది, ప్యూరిటీ పెరుగుతుంది కదా. ప్యూరిఫై చేస్తున్నాం కదా అక్కడ. ఈ ప్యూరిఫికేషన్ సైన్స్ లో మనం చేస్తున్నప్పుడు కూడా చాలా రకాల ప్యూరిఫికేషన్స్ ఉంటాయి సైన్స్ లో కదా, మెటలర్జీలో. ఎందుకు ఎలా ప్యూరిఫై చేస్తావు నువ్వు, కార్బన్ కలిపి దాన్ని వేడి చేస్తావు మంటలో పెట్టేసి. కానీ ఆ మంటలో పెట్టడం వల్ల వస్తువు నాశనం కాదు, ఇంకా ఎక్కువ శుచి కలుగుతుంది, ఇంకా ఎక్కువ పవిత్రం అవుతుంది. అది ఈ అగ్ని సంపర్కంలోకి వచ్చి పవిత్రత పెంచుకోవటం అనే విధానం తెలుసుకోవాలి. ఇప్పుడు శరీరాన్ని కనుక మీరు అగ్నిలో పెడితే కాలిపోతుంది, ఇంకా శరీరాన్ని అగ్నిలో పెట్టి మీరు పవిత్రం చేసుకోలేరు. అగ్నిలో మీరు పెట్టగలిగేది ఇంకోటి ఉంది, అగ్ని ప్యూరిఫై చేసే తత్వం ఇంకోటి ఉంది మనలో, అదే అర్థం చేసుకోండి. చేతికి నిప్పు అది అటువంటిది కాలిపోతుంది, కానీ స్థూల జగత్తులో ఉన్నటువంటి వస్తువులు అగ్నిలో పెడితే పవిత్రం అవుతున్నాయి. ఈ ఎగ్జాంపుల్స్ కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ లోహాలు అవి ఉన్నాయి కదా, స్థూల జగత్తులో జరిగేటువంటి స్థూల వస్తువుల్ని మాత్రమే, ప్రాణం లేని వస్తువుల్లో మళ్ళా కొన్ని వస్తువులు అగ్నిలో పెడితే పుట్టిగా నాశనం అయిపోతాయి. కర్రో ప్లాస్టిక్ ఏదో పెట్టా అనుకోండి, అవి నాశనం అయిపోతాయి, పుట్టి అపవిత్రం అవ్వదు. కానీ ఈ ఖనిజాలు ఉన్నాయా వీటినైతే లోహాలు అని పిలుస్తాం మనం, మెటల్స్, ఇవి అగ్నిలో పెడితే ప్యూరిఫై అవుతాయి. అందుకే వివేకానంద కొన్ని మాటలు వాడాడు ఉపనిషత్తులో ఉన్న మాటలే. ఈ ఉపనిషత్తులో వాడిన మాటల్ని ఆ ఇంపార్టెన్స్ మనం మర్చిపోతాం. మజిల్స్ ఆఫ్ ఐరన్ అండ్ నర్వ్స్ ఆఫ్ స్టీల్ అన్నాడు. ఆ మాటలు ఎందుకు అన్నాడు, ఇప్పుడు మహాపురుషుడు వాడిన ప్రతి మాట కూడా అనేక అర్థాలు అనేక రకాలుగా భాషలతో ఉంటాయి, అది మనం మర్చిపోతూ ఉంటాం వాటిని. ఈ పవిత్రత, ఈ శుచిత్వం మనలో రావాలి అంటే భౌతికమైనటువంటి అగ్ని మనం భౌతికమైనటువంటి స్పర్శతో తెచ్చుకోవాలి అంటే కాలిపోతాం, ఏం జరగదు అక్కడ. అసలు పవమాన అగ్ని అంటేనే భౌతికమైనటువంటి అగ్ని కాదు అని మనం చెప్తున్నాం కదా. ఏ శక్తి అయితే అనేక రెట్లు దాన్ని చేస్తుందో దాన్ని పవమాన అగ్ని అన్నాము. అదే విధంగా ఏ అగ్ని అయితే వస్తువుని పవిత్రము చేస్తుందో, వస్తువుల్లో ఉన్నటువంటి ఆ శుచి దాన్ని ఎలా తీసుకొస్తుందో ఆ అగ్ని తత్వాన్ని శుచి అన్నాం. దానికి మొట్టమొదటి శ్లోకంలో చెప్తాడు, శుచి ప్రయత్నభూత్వం అని చెప్పడానికి ముందు 15 శ్లోకాలలో శుచి అనే అగ్ని మీరు ఎలా పొందగలరు, ఆ అగ్నిని మీరు ఎలా ఉపయోగించుకోవాలి అని శ్రీశుక్తం చెప్తోంది. మనకి ఏం చెప్తోంది అక్కడ మొట్టమొదటిది శ్రీశుక్తం, హిరణ్యవర్ణ హరిణి సువర్ణ రజత చంద్రాం హిరణ్మయీం లక్ష్మీ జాతవేదో మహాల. జాతవేదుడు అంటే అగ్ని, మళ్ళా అక్కడ అగ్నితోనే వస్తున్నాం అంతా. అగ్ని మర్చిపోయాం మనం, శ్రీశుక్తం చదువుతున్నాం, ఏమవుతుంది ఏమీ లేదన్నా పాపం లక్ష్మీదేవి నుంచి నిండా ఏమో చేస్తుందో సరే, అది వేరే విషయం ప్రశ్న పడేస్తుంది. కానీ ఇక్కడ హిరణ్య వర్ణాం హరిణి అంటే ఈ పవిత్రత రావాలి, ఈ శుచి అనేటటువంటి అగ్నిని మీరు పొందాలి అంటే పసుపు రంగు మీరు ఎక్కువ ఉపయోగించుకోవాలి అనే సీక్రెట్ అనే రహస్యాన్ని చెప్తుంది అక్కడ. అందుకే మనం మంచి పనులు పుణ్యకార్యాలు, మనకి డబ్బు అవసరం వచ్చే పనులు చేసేటప్పుడు పసుపు గడపకి రాస్తాం, మీరు చూసుకోండి కావాలంటే. అది కారణం అది, ఈ శుచి అనే దాన్ని, ఈ శ్రీశక్తం అంటే మనకి డబ్బుకి సంబంధించింది కూడా, కానీ డబ్బుకి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇంకోటి జాగ్రత్తగా గుర్తుంచుకోండి, డబ్బుకి ప్రాణశక్తికి చాలా దగ్గర సంబంధం ఉంది. ప్రాణం డబ్బు చాలా దగ్గర సంబంధం ఉంది. మిగతా వస్తువులు పోతే మనం బాధపడం, కానీ 10 రూపాయలు నోట్పోతే ఎంత బాధపడిపోతాం కదా, 300 రూపాయల పుస్తకం పోతే బాధపడం, పుస్తకం పోయింది అనుకుంటాం అంతే. మీరు చూడండి కావాలంటే ఆ తేడా, ఆ తేడా ఎక్కడ వస్తుందో మీరు మనం పట్టుకోవాలి. నిత్య జీవితంలో జరిగే వాటిలోనే ఆ రహస్యాలు అన్ని ఉన్నాయి ప్రకృతిలోనే. ఆ రహస్యం ఎక్కడ ఉంది అంటే డబ్బుకి ప్రాణానికి లంకుంది, ప్రాణకి ప్రాణ దిశకి లంకుంది. కనుక గురుదక్ష ఇచ్చినప్పుడు డబ్బు ఇచ్చేటటువంటి ఆనవాయితీ వచ్చేసింది, డబ్బు ఇవ్వక్కర్లే అక్కడ. ప్రాణశక్తి ప్రాణ దీక్ష వాటికి, ప్రాణానికి డబ్బుకి లంకి ఉంది కనుక ప్రాణాన్ని మనం తీసివ్వలేం కనుక డబ్బిస్తున్నాం. కానీ ఇప్పుడు డబ్బిస్తున్నాం అది ప్రాణం అని తెలియదు. నేను పదార్థ ఇందాక నేను చెప్పాను, ఒక ఆర్గనైజేషన్ ఉంది, ధ్యాన స్థాయికి మేము తీసుకెళ్తుంటే ఒక్కొక్క ధ్యాన స్థాయికి ఒక డబ్బు పెట్టేశారు. ఫస్ట్ 40, 50, 75, 100 కాయకల్పం అంటే 150. కానీ అందులో తప్పేం లేదు. అది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రాణశక్తి ఇస్తున్నాం కనుక మీ దగ్గర ఉన్నటువంటి మీకు ప్రాణప్రదమైనటువంటి డబ్బుని వాళ్ళు లాగేసుకుంటున్నారు. ఫ్రీగా అంటే వెళ్ళిపోతాం. అదేదో సినిమాలో నేను చూశాను, ఏదైనా ఉచితంగా వస్తుందంటే ఏదో చెప్తున్నారు. ఏ సినిమా అది ఏదో ఉంది అక్కడ ఆ రోజు ఫ్రీగా ఇస్తారట, ఏదో ఉంది అది, చాలా తమాషాగా ఉంటుంది అది. ఏదో సినిమా అది గుర్తురాదు, చాలా సాధారణంగా ఒకటి వస్తువు ఎవరు 75 రూపాయల వస్తువు ఉంటుంది, దాంతోపాటు ఒక పాకెట్ డివెన్నా ఫ్రీ అంటాడు. అది ఫ్రీగా వస్తుంది కదా, నీ 75 రూపాయలు వస్తువు పెట్టి పడేస్తా తమాషా అది. అది 3 పావలా వస్తువు, పావలా వస్తువు అది ఫ్రీ కనుక ఇక్కడ ఎంత ఉంది అన్నది మనం చూస్తామంటే ఉచితంగా వచ్చేది ఏదైనా అవుతే మనం పుచ్చేసుకోవడానికి రెడీయే. అంచేత ఉచితంగా ఇవ్వకుండా కాస్త ఖరీదు ఆర్గనైజేషన్ వాళ్ళు పెట్టారేమో, పాపం వాళ్ళ తప్పులు మనం ఏం పట్టక్కర్లేదు. కానీ ఈ శుచి అనే పదానికి అర్థం చెప్పడానికి ప్రయత్నంలో ఎప్పుడైతే మీరు పవిత్రంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారో ఆ పవిత్రత అనేది పసుపు వర్ణంలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. హిరణ్య వర్ణ అంతేత మొట్టమొదట ఈ శుచి యశుచి ప్రయత్నభూత్వ శ్రీశుక్తము ఈ శుచి అనే స్థాయికి మీరు ఎదగాలి అంటే రంగులు గుర్తించటం నేర్చుకోవాలి మీరు. ఈ రంగులు గుర్తించగలిగే జంతువులు ప్రపంచంలో రెండే ఉన్నాయి. మరి పాముని జంతువు అనొచ్చా? ఏమో మరి అన్నం అనకపోయినా రెండే ఉన్నాయి. ఒకటి మనిషి రంగుల్ని గుర్తించగలదు, పాము రంగుల్ని గుర్తించగలదు. బయట ప్రపంచంలో ఇంకో ఏ జంతువు కూడా రంగుల్ని డిఫరెన్షియేట్ చేయలేదు. పిల్లి వాటికి వీటన్నిటికీ కూడా రెండే రంగులు కనిపిస్తాయి, ఒకటి తెలుపు, రెండోది గ్రే. గ్రే అంటే బూడిద రంగు. ఈ రెండు రంగులే కనిపిస్తాయి వాళ్ళకి, మిగతా రంగులేం కనిపించవు. పూర్వకాలంలో మనకి బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ ఉన్నట్టే, ఇంకో రెండు పిక్చర్లు లేవు, ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి రంగులు. అంచేత ఆ పాముని చాలా మనిషి తర్వాత అదే స్థాయికి చెందినటువంటి జంతువుగా ట్రీట్ చేశారు. శివుడికి మళ్ళీ పాము తర్వాత ఎవరినో మనం ఇప్పుడు శుచి గురించి మాట్లాడుకోవాలి, కానీ అటు వెళ్ళిపోతే మన సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోతుంది. ఈ శుచి ఈ రంగులు గుర్తించటంలో రంగులకి గుణాలకి చాలా దగ్గర సంబంధం ఉంది. మళ్ళా కోపం వచ్చింది, మొహం ఏమైపోతుంది, ఎర్రబడిపోతుంది కదా. భయం వచ్చింది, గ్రే బూడిద రంగులోకి మారిపోతుంది. ఈ రంగులకి మనలో ఉన్నటువంటి గుణానికి తేడా వచ్చినట్టే గుణాన్ని కనుక మీరు మార్చుకోగలిగితే శుచి అనే అగ్నికి మీరు దగ్గర అవుతారు. అంతేక పసుపు రంగు గల గుణాలు ఏమున్నాయో మీరు చూసుకోవాలి. అంతేక పసుపు రంగు గల లోహం ఏముందో చూసుకున్నారు. ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఇంకోటి లోహం ఏమైనా ఉందా పసుపు రంగులో? కనీసం ఆ కాలంలో లేదు, ఈ కాలంలో ప్లాస్టిక్ కాదు పసుపు రంగు, అది లోహం కాదుగా. ప్లాస్టిక్ నిప్పులో వేస్తే కాలిపోతుంది, అంతేత లోహమే కదా నిప్పులో పవిత్రం అవుతుంది. అంతేత పసుపు రంగు గల ఏ లోహం ఏ విధంగా అవుతే పవిత్రం అవుతుందో మీ మనస్సును కూడా పసుపు రంగులోకి మార్చుకోగలిగితే పదాన్ని కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ శుచి అనే పదానికి మీకు కొంచెం అర్థం దగ్గరికి వస్తారు. అప్పుడు బ్రహ్మదీక్షలోకి వెళ్ళిపోతాం మనం, ఈ దుర్గుణిలోకి వెళ్ళిపోతే ఇంకా మంచిది. అన్నాగని ప్రాణదీక్షలు అంటాం మనం కదా, బ్రహ్మదీక్షలో కూడా వెళ్ళిపోతాం, చివరి దీక్ష కూడా అయిపోతుంది. కానీ ఇది అర్థం చేసుకోండి, ఇది అర్థం చేసుకుంటే అక్కడికి వెళ్ళిపోతాం మనం. అర్థం చేసుకోవటంలోనే ఉంది, అంతకంటే ఇంకేం లేదు. అక్కడ అర్థం కాలేదు అంటే అనర్థం అయిపోయిందని గొప్పలేం ముగిపో అక్కడ. అలాగే అర్థానికి మళ్ళీ రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి అర్థము అంటే అర్థం చేసుకోవటం, అర్థము అంటే ఈ డబ్బు ఉంది. ఎంచేతే ఆ డబ్బు అర్థం ఇవంతా పర్యాయవాచి పదాల కింద మనం తెలియకుండా వాడేస్తున్నాం, తెలిసి వాడుతాం ఇక్కడ. అంచేత మన ఆలోచనలలో పసుపు రంగుని మనం ఎప్పుడైతే ఎక్కువగా మిళితము చేసుకోగలుగుతామో అప్పుడు ఈ శుచి అనేటువంటి శ్రీసూక్త మంత్రాలు మనకు ఫలితాన్ని ఇవ్వడం మొదలవుతాయి. అందుకే బ్రహ్మదీక్ష, బ్రహ్మచర్య దీక్ష తీసుకునేటప్పుడు పసుపు రంగు బట్టలు వేయిస్తారు. తెలియదు ఎందుకు వేయిస్తాం, చాలా మంది తెలియదు అనుకుంటారు. పసుపు రంగే కదా దీక్ష ఇచ్చేటప్పుడు
బ్రహ్మనాయనానికి,
ఉపనయనానికి వాడు కూడా ఆ పసుపు రంగు ఎందుకు వాడతాం అంటే ఆ పసుపు రంగులోనే ఉంది ఆ శుచి, ఆ పవిత్రత. కానీ పసుపు రంగులో లేదు మన పసుపు పవిత్రం కాదు. ఆ పసుపు రంగు ఏ గుణాన్ని సూచిస్తుందో ఆ గుణానికి ప్రాముఖ్యత ఉంది. కానీ మళ్ళా పసుపు రంగును పట్టుకుని వెళ్ళాలనుకుంటే పసుపు రంగు ఏముంటుంది అక్కడ, మళ్ళా ఏం మారదు. భౌతిక జగత్తులో చూసేయకండి దీన్ని, మీరు సూక్ష్మ జగత్తుల్లో మాట్లాడుకుంటున్నాం. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ సూక్ష్మ జగత్తుల గురించి మనం వాక్తో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాం కనుక ఈ కన్ఫ్యూజన్ వస్తుంది. కానీ పసుపు రంగు గల గుణాలు కనుక మీరు పట్టుకుంటే ఎలా ఉంటుందన్నాడు పసుపు రంగు గల రంగులు సువర్ణ వర్ణ. వర్ణము అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయి. మళ్ళా అక్కడ ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. సుచారెక్టర్ వచ్చేసరికి కల్లా గంధర్వణం ఏంటంటే సువర్ణ వర్ణం అంటే సువర్ణం అంటే బంగారము అని అర్థం ఉంది. వర్ణము అంటే అక్షరాలని కూడా అర్థం ఉంది. అక్షరాలతో వాక్ వస్తుంది, మంచి వాక్ సువర్ణ వర్ణ, మంచి పదాలు. ఎప్పుడు ఇంకోళ్ళకి ముందు కలగ చేయకున్న మాటను మాట్లాడితే ఆకాపట్టడం అంటే అంతే కదా. ఇంకొకటి ఈనాడు దానికి పదం అర్థం మారిపోయింది. కానీ కొంచెం రకరకాల పదాలు వాడుతూ ఉంటాయి కదా, దాని అర్థం ఏంటి? సువర్ణ వర్ణం అని అంటే వాడికి విధవుగా ఉండే మాటలే మాట్లాడతాను తప్ప వాడికి నచ్చని మాటలు మాట్లాడు. దేనికి లొంగన వ్యక్తి ఒక మాటకు నిండిపోతాడు అన్నాడు షేక్స్పియర్. తెలుసా ఏమన్నాడు, ఏమన్నాడంటే మీరు పొగడతకి లొంగస్తారంటే వాడు నిండిపోతాడ. దేనికి లొంగన వ్యక్తి అసలు మీరు ఇది షేక్స్పియర్ చెప్పాడు. అంతట ఈ సువర్ణ వర్ణ అంటే ఏంటి, మంచి మాటలు మాట్లాడగలిగే వ్యక్తిలో ఈ శుచి ఎక్కువగా ఉంటుంది, ఈ పవిత్రత ఎక్కువగా ఉంటుంది, బ్రహ్మదీక్ష ఎక్కువగా ఉంటుంది. ఈ మంచి మాటలు మాట్లాడటంలో సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం. 12 ఏళ్ళు కనుక మీ మాటల్లో ఎప్పుడు ఏ విధమైనటువంటి అబద్ధము చెప్పకుండా, మళ్ళా కండిషన్ ఏంటి, అప్రియమైన మాటలు చెప్పకూడదు. మళ్ళా ఇంకోటి బాధ కలిగించే మాటలు స్వర్ణమే ఉండాలి తప్ప బాధ కలిగించే వర్ణాలు మీరు ఉపయోగించకుండా ఉంటే వర్ణమాలలో, అప్పుడు వాడు ఏం చెప్తే అది నిజమైపోతుంది అన్నాడు. అందువల్లే పూర్వకాలంలో ఆ పతివ్రతలు వాళ్ళు, పతివ్రతలు అంటే మళ్ళా పాతివ్రత్యం అంటే పవిత్రతే, మళ్ళా శుచే. వాళ్ళు సూర్యుడు ఉదయించడం అంటే ఆగిపోతాడు పాపం సూర్యుడు కూడా, జరగదు. చాలా కథలు చదువుతాం, అది అసంభవం అనుకుంటారు మీరు, సంభవమే అది. కండిషన్ ఏంటి అంటే ఈ సువర్ణ వర్ణం ఉండాలి. సువర్ణ వర్ణం అనేసరికల్లా మీరు డబ్బును అక్కడ పడేసి లక్ష్మీదేవికి డబ్బిస్తాం. తమాషా అనే నాకు ఆశ్చర్యం, చాలా గొప్పవాళ్ళు భవిష్యత్తు కాదు. ఇది ఏంటో అసలు ఆ కన్ఫ్యూజన్ కదా, ఆలోచించడం ఏదో చెప్పారు వాళ్ళు చేసేస్తున్నాం అంటాం అది. అంచేత ఈ సువర్ణ వర్ణ, ఈ మంచి వర్ణాలు అంటే మంచి మాటలు ఎవడైతే మాట్లాడుతూ ఉంటాడో, పసుపు రంగు గల మాటలు ఎవడైతే మాట్లాడుతూ ఉంటాడో, సువర్ణ వర్ణ హరిణి సువర్ణ రజత స్రజాం అన్నాడు. ఈ సువర్ణం మంచి మాటలు మళ్ళీ ఎలా ఉండాలి, ఏదో ఒకసారి మీకు ఇష్టం వచ్చినప్పుడు ఉన్నా బాగా కొట్టి వాడు పక్కకి వెళ్ళిపోగానే వాడిని తిట్టడం కాదు. రజత స్రజాం అది మళ్ళా ఒక వాటర్ ఫాల్ లాగా, అలా పడిపోతూ ఉండాలి. సిల్వరీ స్పీచ్ సిల్వరీ అని చెప్తూ ఉంటాయి. అలాగే మీ మాటల నుంచి ఎప్పుడు ఆ మాట వచ్చినా కూడా సాయిబాబా చాలా బాగా వాడతాడు ఈ సువర్ణ వలన బంగారు అంటాడు అందరికీ. ఎవరు వెళ్ళినా సరే బంగారు అంటాడు. శ్రీని వలన మంచితే బిల్డింగ్స్ అవి బ్రహ్మాండంగా కట్టి భావిస్తున్నాడు. చెప్పడం కరెక్టే చెప్తున్నాడు. చూడండి కావాలంటే మరి మిగతా ఆర్గనైజేషన్స్ లో ఇంకేదా ఈ శుచి ఈ పవిత్రత, ఈ పవిత్రత మనకి అందాలి. ఈ పవిత్రత అనే అగ్ని మీ జీవనంలో వెలగాలి అనే దానికి దీపైక్య నుంచి యుగైక్యానికి ఏ క్షణంలో అయితే గురువు గారు మార్చారో అక్కడ ఉన్న పదాన్ని పెడుతుండీ పవిత్రత అనే పదాన్ని వాడటం పెట్టారు. అంతవరకు ఆయన అపవిత్ర పవిత్రం అనే మంత్రం ఏంటో మిగతా లేదు. కానీ ఇప్పుడున్న మంత్రాలు కనుక మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే అది బ్రహ్మదీక్ష సంబంధించిన మంత్రాలు అంతా కూడా ఈ యుగయజ్ఞము అనే పేరుతో దాడి పెట్టాల్సి వచ్చింది. అంటే యుగానికి సంబంధించిన యజ్ఞం అది. ఈ యజ్ఞ ప్రక్రియలో పవిత్రత అనే పదాన్ని ఎక్కువగా వాడారు ఆయన. పవిత్రత అంటే శుచి. ఇంచేత భౌతికమైనటువంటి స్థూలమైనటువంటి పావక అగ్నితో చేసేటటువంటి గాయత్రీ హోమం నుంచి ఒక దీపము ఒక జ్యోతి అనేక జ్యోతులుగా వెలిగేటటువంటి దీపయజ్ఞ ప్రక్రియ నుంచి శుచి అవమాన యజ్ఞ ప్రక్రియ నుంచి శుచి అనే యజ్ఞ ప్రక్రియలో మంత్రాలన్నీ మార్చేశారు. ఆయన ఎందుకు మారుస్తూ కూర్చుంటారో చాలా మంది తెలియక చాలా మంది నా మీద విరుచుకుపడ్డారు కూడా. మీ గురువు గారికి అసలు స్థిరత్వం లేదా ఆయనకి తెలియభూయాతని ఆయన చెప్తూ ఉంటారు. కానీ అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఆయనతో ఉన్న పెద్ద మా గురువు గారితో నాకు ఆయనకు వచ్చే దెబ్బలాట అంటే బాధ ఎక్కడ వస్తుంది అంటే ఆయనతో ఒకటే అంటారు మీరు చెప్పేది ఏదో అందరికీ తెలిసేటట్టు చెప్పి చేయొచ్చు కదా అని. ఏమర్థం అవుతుందో ఏమంటారు చెప్పడం ఎందుకు మనం లాక్కెడిపోతా వాళ్ళని అని ఆయన ఇంకా చాలా గొప్పతనం. ఒక సాధువు దగ్గరికి ఒక దేవత వచ్చాడు. వచ్చి దేవతలు చాలా మంచి వ్యక్తి అన్నమాట అతను. చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచివాడు, ఎప్పుడు అందరికీ మంచి కోరుతూ ఉంటాడు. అతని దగ్గరికి వచ్చి మీకు ఒక వరదానం ఇవ్వదలుచుకున్నాను నువ్వు అడిగాను. నాకు మీరు ఏం ఒక్కలేదే అవ్వము, మీ పని మీరు చూసుకోండి, నా పని మేము చూసుకుంటాము అని నేను అడిగేశాను. క్వశ్చనే లేదు, లాభం లేదు, మీకు బ్లెస్సింగ్ ఇవ్వాల్సిందే, మీకు ఒక వరదానం ఇస్తాం మేము, మీరు దాన్ని తీసుకోవాల్సిందే. సరే ఒకటి ఒక పని చేయండి, నా నీడ ఎవరి మీద ఒకటి పడుతుందో వాళ్ళు రోగముక్తులు అయిపోతే చాలు నాకు అని. అదేంటే నేను చేయిపెడితే రోగముక్తులు అయిపోతే బాగుంది, నేను ఇచ్చేస్తే బాగుంది అని అడగొచ్చు కదా, నా నీడ పడితే బాగుంది అంటే నీడ ఎప్పుడు కూడా వెళ్తుంది ఆపోజిట్ సైడ్ లో పడుతుంది. అంటే వీడికి తెలియదు నీడ ఎవరి మీద పడుతుందో, నీడ పడిన వాడికి కూడా తెలియదు ఎవడి నీడ వాడి మీద పడిందో, ఎందువల్ల వాడి రోగం పోయిందో. ఆ స్థాయి వ్యక్తుల్ని తయారు చేయడం గురువు గారి యొక్క ఉద్దేశం. విషయం నేను చెప్పాను జరిగిపోయింది అని కాకుండా అసలు నువ్వేం చెప్పావో ఎవరికి చెప్పావో ఏం చెప్పావో జరగకుండా లాక్కు వెళ్ళిపోయేటటువంటి ఆ స్థాయి వ్యక్తి మీద, అసలు ఆయన నీడ ఎవడి మీద పడుతుందో, ఎవరికి ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తున్నాడు, ఎవరికి ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. మాతాజీ నూరు దారిందని చెప్పానే అక్కడే నూరు దారింది మాతాజీ. ఏం చెప్పింది అంటే మీలో కొన్ని లక్షల మంది ఈనాడు ఇక్కడ తయారై వచ్చారు, మేమే కనుక లేకపోతే మీలో చాలా మందికి రెండు పూట్ల తిండి ఉండని పరిస్థితిలో ఉండి ఉండేవారు. అలాంటి వాళ్ళు మీరు హరిద్వార్కి వచ్చి మీరు ఇక్కడ ఉన్నారు, అయినా మా పని మీరు చేయటం లేదు, మేము అడగటం లేదు, తండ్రి ఎప్పుడు అడగడు. కానీ ఆయన తరఫు నేను అడుగుతున్నానని చెప్పి ఆవిడకి గుర్తొచ్చింది. ఇన్నో సారైనా అయ్యో ఈ పని చెప్పకూడదు. అప్పుడు ఆవిడ అంటుంది ఆయన చెప్పడం లేదు కదా నేను చెప్తున్నాను ఇది అని. గురుగారు అయితే అసలు చెప్పనివ్వరు ఇదంతా, ఏమో ఎంతమందికి ఆయన ఏం చేసాడో అవడికి తెలీదు. అలాగే ఈ శుచి అనేటువంటి అగ్నిదీక్ష ఈ బ్రహ్మదీక్ష యుగ యజ్ఞము అనే దాంట్లో పెట్టేసి ఇచ్చేశారు ఆయన. జరిగిపోతుంది అది బ్రహ్మదీక్ష. బ్రహ్మదీక్ష జరిగిందో లేదో స్థూల శరీరానికి ఏం తెలుస్తుందో తెలియదు, అర్థం కాదు. అంతే స్థూల శరీరంలో జరిగిపోతూ ఉంటుంది. ఆ యుగ యజ్ఞంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఈసారి మీరు కాస్త జాగ్రత్తగా తెలియదు. అందుకే నేను కండిషన్ పెట్టాను 20వ తారీఖు కంటే ముందు మీరు యుగయజ్ఞాన్ని కడతా పెట్టేయండి అని. మరి నాకు తెలియదు మీకు కడతా వచ్చిందో లేదో, నాకు రాలేదు. అంచేత ఆ యుగయజ్ఞ ప్రక్రియలో ఈ బ్రహ్మదీక్ష ఈ శుచి యొక్క అగ్ని లక్షణం ఎలా ఉంటుందో తెలుపుతూ తెలియజేస్తూ హిరణ్యవర్ణం హరిణి అని చెప్పాను కదా. హిరణ్యవర్ణం అంటే ఏంటి, పసుపు రంగు గల గుణాలు మనలో ఎక్కువవాలి. పసుపు రంగు గల గుణాలు మనలో ఎక్కువయ్యాయో లేదో తెలియాలి అంటే మనలో సూక్ష్మ దృష్టి ఎక్కువవ్వాలి. సూక్ష్మ దృష్టి ఎక్కువవ్వాలి అంటే మన తేజవలయం మన సుత్తూర ఉంటుంది. ఆ తేజవలయాన్ని చూడగలిగేటటువంటి శక్తి మనలో వస్తే తప్ప పసుపు రంగు మనలోకి వచ్చిందో లేదో తెలియదు. కానీ మనలోకి పసుపు రంగు వచ్చినా లేకపోయినా పసుపు రంగు బట్టలు మనం వేసుకున్నాం అనుకోండి, సైన్స్ ఏం చెప్తుంది అంటే మనం ఏదైనా ఒక రంగుని చూస్తున్నాము అంటే అర్థం ఏంటి అంటే మిగతా అన్ని రంగులు అది ఆకర్షించుకుని అబ్జర్వ్ చేసుకుని అంటే మనలో లీనం చేసుకుని ఆ రంగు వదిలేస్తుంది, ఆ రంగు బయటకు వస్తుంది. అంచేత పసుపు రంగులో కనిపిస్తుంది మనకి. ఏడు రంగుల్లో మిగతా రంగులన్నీ అది ఫీల్ చేసుకుంటుంది. పసుపు రంగు బయటకు చేస్తుంది కనుక అతని వైపు చూస్తూ ఉంటే మనకి పసుపు రంగు కనిపిస్తుంది. ఆ రంగుల్ని ఋషులు ఎలా ఉపయోగించుకున్నారో తెలిస్తే, ఆ ఋషులు ఎంత సైంటిఫిక్ గా ముందుకెళ్లారో తెలుస్తుంది. వాళ్ళని పట్టుకుని ఏమీ తెలియని వాళ్ళు అని ఈనాటి రాష్ట్రనిస్తుకి ఎంత తెలియదో అర్థమవుతూ ఉంటుంది మనకి కదా. అంచేత పసుపు రంగు గల వాతావరణం నిర్మించాలి. పసుపు రంగు గల గుణాలు మనం ఉన్నా లేవో తెలియదు మనకి. అంచేత వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ పసుపు రంగు బయటకు వస్తే చాలు కదా, సైన్స్ అంతే కదా రూలు. అంచేత పసుపు రంగు బయటకు ఎలా వస్తుందంటే పసుపు రంగు బట్టలు వేసుకోండి అన్నారు. దాని తర్వాత పసుపు రంగులో ఇంకొక లక్షణం కూడా ఉంది, సాధారణంగా ఎక్కువ పళ్ళు పసుపు రంగులో ఉంటాయి. రెండు పళ్ళు వదిలేయండి, సాధారణంగా ఏదైనా పక్వానికి వచ్చి పళ్ళు అవి వస్తే అరటి పళ్ళులో కూడా పసుపు రంగు, అరటి పళ్ళులో పసుపు రంగులో ఉంటాయి, లేకపోతే నారింజ రంగు దానికి సంబంధించి రంగులో. పండుగ మారటం అనేది ఉండే ఫ్రూట్ ఫలితాన్ని మీరు పొందటం అనేది పసుపు రంగు ద్వారా పొందుతారు. అది ఇంకో రహస్యం సాధనలో. మీరు ఏదైనా ఒక ఫలితాన్ని పొందాలి అంటే ఆ ఫలితానికి పసుపు రంగు కలపాలి. మీరు సాధనా రహస్యాలలో ఎప్పుడైనా వీలవుతే గురు పూర్ణిమ సందర్భంలో కలుసుకున్న పరిస్థితుల్లో మనం దాని గురించి చెప్పుకోకర్లేదు, ఫలితాలన్నీ గురువుగారే ఇస్తారు. కానీ ఆ ఫలితాన్ని పొందటానికి ఈ పసుపు రంగు ఎలా ఉపయోగించుకోవచ్చో చెప్తున్నాడు శ్రీసూక్తంలో. హిరణ్యవర్ణమని హరిణి, ఈ హిరణ్యవర్ణం ఎందులో ఉండాలి, ఎక్కడ ఉండాలి అంటే మళ్ళీ పసుపు బట్టలు వేసేసుకుంటారేమో, మీరు పళ్ళు అవి తెచ్చుకుంటారేమో కాదు నాయన. హరిణి అంటే లేడీ అని అర్థం ఉంది. అనేక అర్థాలలో శ్రీసూక్త మంత్రాలలో ఎన్ని అర్థాలు ఎన్ని చోట్ల ఎలా ప్రజ్వలిస్తాయి. హరిణి అంటే మనస్సు కూడా, హరిణి సంచలం అంటే లేడీ లాంటి చపలమైనటువంటి మనస్సు. ఆ మనస్సు పసుపు రంగులో ఉండాలన్నాడు తప్ప మీరు బట్టలు అవి పసుపు రంగులో వేసుకుంటే లాభం లేదు నాయన అని శ్రీసూక్తంలో మొదటి మంత్రంలోనే వాడు ఎంత స్టేజ్కి లాక్కి వెళ్ళిపోయాడు అంటే, మీ ఆలోచన స్థాయికి వెళ్తే కానీ శ్రీసూక్త మంత్రాలు ఫలించవు. నేను స్వస్వరంగా శ్రీసూక్త మంత్రాలు చదువుతున్నాను అంటే ఏం లాభం లేదు. అక్కడ కావలసినది మార్పు ఆలోచనలో, పసుపు రంగు గల ఆలోచనలు మనస్సులోకి రావాలి అని. తర్వాత ఇంటి సువర్ణవర్ణం అనుకున్నాం కదా, మంచి భాష, అందమైనటువంటి భాష, అందమైనటువంటి భావాలు మీ మనస్సులో ఎప్పుడు ఉండాలి. అందుకే గురువుగారు ఇప్పుడు కూడా ఆ మాట చెప్పకుండా ఆయన ఏం చెప్తానంటే అందరూ సుఖంగా ఉండాలని కోరుకోండి అని ఒక మాటలో తెలిసి భావిస్తారు. అంటే ఎంత గొప్పదైనటువంటి విషయాలు ఎంత సింపుల్ గా ఆచరణ యోగ్యమైనటువంటి పదాలలో అలా అందించేశారంటే ప్లేట్లో తీసుకోండి కొన్ని. గురు పూర్ణిమ కనుక మరి గురువు గురించి మనం గొప్పతనం తెలుసుకోవాలి కదా, శిశు గురించి చెప్పుకుంటూ. ఈ పరిస్థితుల్లో ఈ సాధన అది జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ పవిత్రతని పెంచడానికి కావాల్సిన పరిస్థితుల్లో వెస్టర్న్ కల్చర్ నుంచి భారతీయత వైపు మళ్ళినటువంటి ఒక వ్యక్తి సహాయం తీసుకోవాల్సి వచ్చింది గురువుకి, అరవిందో. అరవిందో యొక్క తండ్రి అసలు ఇండియనైజ్ అంటేనే అతని కోపం. ఇప్పటికీ అంతే ఫారెన్ ఆర్టికల్ అంటే మనం ఎంత ఎగబడి కొంటాం. మా ఫ్రెండ్ ఒకతను సింగపూర్ వెళ్ళాడు. సింగపూర్లో ఈ ఫారెన్ వస్తువులన్నీ కూడా మామూలు రోడ్ల మీద ఇక్కడ ఎలా అమ్ముతారో అలా అమ్ముతున్నారు. ఈ ఫారెన్ పెర్ఫ్యూమ్స్, ఫారెన్ వస్తువులు అదంతా చాలా తక్కువ ధరకు అమ్ముతూ ఉంటే గబగబగబ కొనేసాడు. ప్యాక్ తీసుకొచ్చాడు రామకృష్ణ, నేను చాలా ఫారెన్ వస్తువులు తీసుకున్నాను, నీకు కావాలంటే నువ్వు తీసుకో అని. సరే అయ్యాను తీస్తే అన్నిటి మీద మేడ్ ఇన్ ఇండియా అని రాసింది. ఇదేంటయ్యా ఇచ్చేసామంటే ఫారెన్ వస్తువులు అన్నాడు, వాడు నన్ను మోసం చేశాడు అన్నాడు. వాడే మోసం చేయలేదు, సింగపూర్లో ఇండియా ఫారెన్ అని జరగలేదు కదా. వాడు తప్పించలేదు అక్కడ, కానీ ఆ ఫారెన్ మోదు మనతో ఇచ్చేది. ఆ ఫారెన్ వస్తువులు మోసుతో అరవిందో యొక్క తండ్రి కూడా పడ్డాడు. అంతేత అరవిందోనే అసలు ఇండియాలో ఉండనే లేరు, పుట్టగానే ఫారెన్ బంధి చేస్తారు. ఫారెన్ బంధి చేసి అతనికి బెంగాలీ భాష కూడా మళ్ళా తిరిగి ఐఏఎస్ అది పాస్ అయ్యి అది వద్దు అనుకుని తిరిగి వచ్చాక అతనికి కాస్త బెంగాలీ నేర్చుకుంటాడు. రాక్ పశ్చిమాల సమన్వయం గురువులు కావాలి కనుక మొట్టమొదటి ఫారెన్ ఎలా ఉంటుందో చూపించేశారని. ఆ తర్వాత భారతీయత గురించి మనం అర్థం చేసుకోగలిగితే భారతీయత యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. సరే వచ్చాడు అరవిందో. వచ్చిన తర్వాత దూర్వాస మహర్షి తపస్సు చేసినటువంటి స్థలంలో అగస్త్య మహర్షి తపస్సు చేసిన స్థలంలో తపస్సు చేయటం మొదలెట్టాడు. పాండిచేరి ఆశ్రమం ఇప్పుడు ఎక్కడుందో అక్కడ ఒకనొకప్పుడు అగస్త్యుడు తపస్సు చేసిన స్థలం అది. ఆ స్థలంలో ఆ ఆశ్రమాన్ని కట్టుకున్న తర్వాత సాధన మొదలెట్టాడు. ఇతను చేసిన సాధన మొత్తము కూడా మనం కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకుంటే, నేను ఒక మాట చెప్పాను 1926 నవంబర్ 24 పొద్దున్న సత్యాభావ పుట్టింది. నవంబర్ 23, 24 ఆయన డిక్లేర్ చేశాడు కృష్ణతత్వము అవతరించింది అని. అక్కడ ఎలా తెలుసుకున్నారు మీరు భూమి మీద అవతరించింది అంటే ఆ రోజు ఆయన మాత అంటే అరవిందుడు శిష్యురాలు, అరవిందుడు భార్య కాదు ఆవిడ, అరవిందుడు యొక్క శిష్యురాలు అక్కడ ఆవిడ మదర్ అని పిలుస్తారు అక్కడ అరవింద ఆశ్రమంలో. వాళ్ళిద్దరూ ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ రోజు రాత్రి 23వ తారీఖు పొద్దున్న, ఆ రోజల్లా కూడా వాళ్ళకి ఆ ధ్యానంలో బంగారు రంగు తలుపులు, ఈ సువర్ణ వర్ణం అనే దానికి ఈ లింక్ అనమాట, ఈ బంగారు వర్ణపు తలుపులు 7 అలా 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 తెచ్చుకుంటూ కనిపించేది వాళ్ళకి. ఇదేంటి వాళ్ళకి చాలా ఆశ్చర్యం వచ్చింది, బంగారపు రంగు తలుపులు తెచ్చుకోవడం ఏంటి, ఎందుకు అది కనిపించింది అని ఇందాక నేను చెప్పాను. గురు పూర్ణిమ నాడు మనం 2 విషయాలు తెలుసుకోవాలి, గురువు ఏ భాషలో చెప్తాడు, గురువు చెప్పే పద్ధతి ఏంటి, 2 సంకేతాలు ఏంటి. ఈ సంకేతాన్ని ఆయన మళ్ళా ధ్యానంలోకి వెళ్తే ఆయన అనేక స్థాయిలు 7 స్థాయిలు ధ్యాన పరిస్థితి అరవింద చెప్పుకుని వస్తాడు. మైండ్ మనసులోనే కదా ధ్యానం జరిగేది, మైండ్ ఓవర్ మైండ్ సూపర్ మైండ్ 3 మాటల మధ్యన, మామూలు మనస్సు అతిచేతనత్వము సూపర్ మైండ్కి మధ్యన ఇంకో స్థాయి ఆయన చెప్పాడు ఓవర్ మైండ్ అని. ఈ మైండ్ ఓవర్ మైండ్ సూపర్ మైండ్ అని మన భాషలో మనం చెప్పుకోవాలి అంటే ఈనాడు మనం చెప్పుకుంటున్న పరిభాషలో పావక అవమాన శుచి. అంతేగా అందరు గురువులు ఒకే భాష చెప్పారు.